ఈరోజు మనం చర్చించుకోగల అంశం ఉపదేశామృతంలో తొలిపలుకు నుండి తొలిపలుకులో చులప్రభుపాదులు చాలా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అంటే కృష్ణ చైతన్యంలో ముందరకెళ్ళడానికి, భక్తిలో ముందరకెళ్ళడానికి కావలసినవి అనేకమైన ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఇక్కడ ఏం చెప్తారంటే, ప్రభుపాదులు వారు కృష్ణ చైతన్య మార్గంలో లోని ప్రగతి, దాన్ని అనుసరిస్తున్న భక్తుని నిజానికి భావనని రాసింది, కానీ ఇది వైఖరి అని రాయాలి. ఎందుకని, ఇంగ్లీష్లో దాన్ని యాటిట్యూడ్ అని చెప్తున్నారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే, ప్రభుపాదులు వారు అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డిపెండ్స్ ఆన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాలోవర్ అని చెప్తున్నారు. అంటే కృష్ణ చైతన్యంలో ప్రగతి అనేది సాధకుడి యొక్క వైఖరి మీద ఆధారపడి ఉంటుంది అని అర్థం. ఇక్కడ వైఖరి అనే దాంట్లో చాలా ఉందన్నమాట. ఇది చాలా పెద్ద పదం చెప్పాలంటే. వైఖరి అంటే చాలా పెద్ద పదం. అతని యొక్క నడవడిక, అతని యొక్క భావన, అతని యొక్క ఉద్దేశం, ఇవన్నీ కూడా అతని వైఖరిలో, ఒక వ్యక్తి వైఖరిలో మనకి కనబడతాయి. ఏ ఉద్దేశంతో చెప్తున్నాం మనం? ఒకే విషయాన్ని అనేక ఉద్దేశాలతో చేయొచ్చు మనం. ఉదాహరణకి హరినామ సంకీర్తన మనం ఉంది, లేదా జపం ఉంది. కొంతమంది ఈ జపాన్ని ఏ ఉద్దేశంతో చేస్తారు? వాళ్ళ ఇంట్లో ఉండే కష్టాలు తొలగడానికి జపం చేస్తారు. మరి శుద్ధ భక్తులు కూడా అదే నామాన్ని జపిస్తారు, అదే విధంగా మంత్రం, అదే దాన్ని అదే విధంగా ఉచ్చరిస్తారు. వాళ్ళు దేనికి ఉచ్చరిస్తారు? కృష్ణుడి యొక్క ఆనందం కోసం ఉచ్చరిస్తారు. అదే ఒక మొట్టమొదటి స్థాయిలో ఉన్న భక్తుడు ఏమనుకుంటాడు? నేను నామం చేయడం ద్వారా నా హృదయం శుద్ధి పొందుతుంది, హృదయం శుద్ధి పొందడం కోసం నామం చేస్తున్నాను అని అనుకుంటాడు. ఒకటే పని, కానీ ఇక్కడ ఏంటి, ఒకటే పని చేసేది హరినామ సంకీర్తన. కానీ వాళ్ళ యొక్క భావన కానీ, వాళ్ళ యొక్క, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క వైఖరి, దాని ఉద్దేశం వేరువేరుగా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి వైఖరి అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనం ఎందుకు చేస్తున్నాం ఇది? అందుకే మనం ఏమని చెప్తాం ఇక్కడ, గుడ్డిగా ఏది చేయకూడదు అనమాట. మనం అసలు మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నప్పుడు దీనివల్ల మనకు కలిగేది, అందుకే భక్తి సిద్ధాంతం చెప్తారు ఎప్పుడు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏంటి, ముఖ్యంగా ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో సాధకుడు తెలుసుకోవాల్సింది చాలా స్పష్టంగా ఏంటి, సంబంధ అభిధేయ ప్రయోజనం. సంబంధం అంటే మనకి భగవంతుడికి, అసలు ఈ భౌతిక సంసారంతో మనకి సంబంధం ఏమిటి. అభిధేయ, దాన్ని ఏ విధంగా, అభిధేయ అంటే సాధనపూర్వకంగా దాన్ని ఏ విధంగా మనం సాధించవచ్చు, ఆ సంబంధాన్ని ఏ విధంగా నెలకొల్పుకోవడానికి చేసే సాధన. ప్రయోజనం, ఆ సాధన చేయడం ద్వారా వచ్చే ఫలం ఏమిటి. ఇవి మనం స్పష్టంగా తెలుసుకుంటేనే మన యొక్క వైఖరి అనేది సక్రమంగా ఉంటుంది. ఇవి తెలియకుండా ఊరికే గుడ్డిగా మనం హరినామం చేయాలి, మంచిది, ఓకే చేద్దాం, ప్రసాదం తీసుకోవడమే మంచిది, ప్రసాదమే తీసుకోవాలి. కానీ ప్రసాదమే ఎందుకు తీసుకోవాలి? హరినామం ఎందుకు చేస్తున్నాం? దాన్ని ఎలా చేయాలి? ఏ భావంతో చేయాలి? దానిలో ఎన్ని దశలు ఉన్నాయి? దాంట్లో ఉన్న అపరాధాలు ఏంటి? నామం చేయడంలో నామాపరాధాలు ఏమిటి? వాటిని ఎలాగా, వాటి నుంచి బయటపడాలి? వాటిని చేయకుండా ఏ విధంగా మనం సాధన చేయాలి? ఇవన్నీ కూడా ముఖ్యం అన్నమాట. అప్పుడే మన వైఖరి అనేది సక్రమంగా ఉంటుంది. కాబట్టి వైఖరి అనేది చాలా ముఖ్యం. మిగతావి అన్నీ కూడా మనం చూసేవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే, ఆ భక్తుడి యొక్క వైఖరి నుంచి అన్నీ మొదలవుతున్నాయి. కానీ బయటికి కొన్నిసార్లు చూడడానికి చాలా ఉత్సాహంగా, అంటే చేస్తున్నట్టుగా ఉండొచ్చు. ఒక ఉదాహరణ ఏంటంటే, దీనికి భక్తిదాన సరస్వతి ఠాకూర్ వారు ఉన్నప్పుడు అతని దగ్గరకు ఇంకొక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి కూడా చైతన్య మహాప్రభు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది ఎం రాయ్ అనో ఏదో పేరు ఉంది అతనికి. అతనికి ఆర్ బాబు అనే ఇంకొక స్నేహితుడు ఉన్నాడు. ఆ ఎం రాయ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గరకు వచ్చి ఏమని చెప్పారంటే, మీకులాగానే ఇంకొక అతను చైతన్య మహాప్రభు అంటే చాలా ఇష్టం, బాబు అని అతనికి, ఆర్ బాబు అని అతనికి. అతను కూడా ఉదయం లేచి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకు కావాల్సినవన్నీ ప్రతిరోజు ప్రణామం చేసి ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ అందించి వస్తుంటారు రోజు. అదేవిధంగా ఇంటి దగ్గర రోజు గౌరాంగ గౌరాంగ అని కీర్తిస్తూ ఉంటారు చైతన్య మహాప్రభువుని అని చెప్పారన్నమాట. కానీ చెప్తూ ఉన్నారు. తర్వాత ఏమని చెప్తున్నారంటే, ఈ విధంగా చేస్తూ ఉంటే ఒకసారి ఈ బాబు అనే వాళ్ళ అనే వ్యక్తి యొక్క అమ్మాయి, ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగలేదన్నమాట. చాలా తీవ్రమైన అంటే మరణించే స్థితికి వచ్చింది. అయితే ఈయన ఈ ఎవరో ఈ బాబు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయి యొక్క జబ్బు పెరిగే కొద్దీ అంత తీవ్రంగా గౌరంగా అని అరవడం మొదలుపెట్టాడు అనమాట, కాపాడమని. చివరికి ఆ అమ్మాయి మరణించిన రోజు నుండి ఆయన ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే, ఎప్పుడైతే మళ్ళీ ఎవరో ఈ ఎం రాయ్ అని అతను వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే, అసలు చైతన్య మహాప్రభు అసలు అలాంటి వ్యక్తే లేడు, ఉంటే మా అమ్మాయిని కాపాడేవాడు. ఎందుకని, కాపాడడం వలన మా నమ్మకం పెరిగేది, మా ఇంట్లో అందరూ నమ్మేవాళ్ళం, అదేవిధంగా జనానికి చెప్పేవాళ్ళం భగవంతుడు ఉన్నాడని, అది నిరూపించబడేది. ఇంకా ఎక్కువ ఆయన కీర్తిని పెంపొందించే విధంగా మేము ప్రచారం చేయడానికి అవకాశం ఉండేది. కాబట్టి అటువంటి అవకాశాన్ని భగవంతుడు మాకు కల్పించలేదు. కాబట్టి అసలు ఆ చైతన్య మహాప్రభువే లేరు, అలా ఉన్నారనుకోవడం పెద్ద మూర్ఖత్వం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఏంటి, అక్కడ లోపం, అవి ఆ వ్యక్తి విషయంలో ఏంటి లోపం అంటే తత్వం తెలుసుకోలేదు ఎప్పుడు అతను. ఏదో భగవంతుని ప్రార్థిస్తే మనకి మంచి జరుగుతుంది, భగవంతుని కీర్తించడం మంచిది, ఒక ఏంటి సంఘంలో ఒక ఏంటది చూపించుకోవడానికి, అందరికీ మనం యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి నాకు ఒక గురువు ఉన్నారు అని గురువుని ఆశ్రయించడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే నిజానికి తత్వం అనేది, నిజమైన తత్వం అనేది అతను తెలుసుకొని చేయడం లేదు. ఏదో పై పైన భావుకుల్లాగా సెంటిమెంటల్గానే చేస్తున్నాడు, కానీ నిజంగా చేయకపోవడం వల్ల ఏమైంది, అతనిలో నిజానికి చివరికి నాస్తికుడు అయిపోయాడు అనమాట. కాబట్టి మనం తత్వం తెలుసుకొని చేసేది ఏదైతే భజన ఉందో, అంటే భగవంతుని కీర్తించడం, హరినామ సంకీర్తన ఉందో, అది మాత్రమే మనకి స్థిరంగా శాశ్వతమైన సంపద అనమాట. అలా కాకుండా భావుకుల్లాగా సెంటిమెంటల్గా చేసేది ఏదైతే ఉందో అది చాలా తాత్కాలికం మాత్రమే, దానివల్ల ప్రయోజనం అంతంత మాత్రమే. మరి చూడండి, ఇతను అంటే చైతన్య మహాప్రభు ఎంతో ఇష్టపడిన వ్యక్తి, గురువుని రోజు సేవిస్తూ ఉండే వ్యక్తి, ఎందుకని అతనిలో అంటే అతను తిరిగి ఈ విధంగా నాస్తికుడయ్యాడు. కేవలం ఒకటే, ఏంటి, తత్వం తెలుసుకోకుండా, ఆ తత్వాన్ని ఆచరించకుండా, కేవలం భావుకుల్లాగానే మాత్రమే సెంటిమెంటల్గా చేస్తున్నాడు కాబట్టే ఈ సమస్య వచ్చింది. కాబట్టి మనం ఏదైతే వింటున్నామో దాన్ని మనం ఏం చేయాలి, ఆచరణలో పెట్టాలి. ఇంకా ముఖ్యమైన అంటే వైష్ణవుల యొక్క వైఖరి గురించి చెప్తున్నాం. ఈ వైఖరిలో, వైష్ణవుల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే సరళత అన్నమాట. వైష్ణవులు సరళత అనేది ఒక ముఖ్యమైన లక్షణం. సరళంగా ఉండడం అంటే అతను ఏం చెప్తున్నాడో అదే చేయడం, ఏదైతే చేస్తున్నాడో అదే చెప్పడం, ఏదైతే నేర్చుకుంటున్నాడో దాన్నే చెప్పడం, ఒక ప్రామాణిక ఆచార్యుడి నుంచి అంతే, అది చాలా సరళంగా. అంతేగాని మనం చేసేది ఒకటి, ఇది చెప్పేది ఇంకొకటి అంటే అటువంటి వ్యక్తిని ఏమంటారు, చేసేదొకటి చెప్పేదొకటి అయినప్పుడు అటువంటి వ్యక్తిని ఏమంటాం, ఏమంటారు, కపటి అంటారు. అంటే కపటంతో గూడి ఉన్న వ్యక్తి అనమాట అతను. అంటే నిజంగా చేసేది చెప్పేది ఒకటి కాదు, కపటి అంటారు. అటువంటిది ఎప్పుడు కూడా భక్తుల్లో ఉండకూడదు. సరళత అనేది చాలా ముఖ్యం. ఇంకా చైతన్య మహాప్రభు చెప్తారు, అఫ్కోర్స్ ముఖ్యమైనది ఏంటంటే వైష్ణవుల్లో మొట్టమొదటి లక్షణం అంటే అసత్సంగ త్యాగి ఏ వైష్ణవ ఆచార్య అని చెప్తారు. వైష్ణవుడిలో మొట్టమొదట మనం ఎలా గమనించవచ్చు ఒక వైష్ణవుడు అంటే, అతను అసత్సంగం అంటే సాధువులు కాని వాళ్ళ యొక్క సాంగత్యాన్ని ఎప్పుడు కూడా తీసుకోడు అనమాట, వాళ్ళ సాంగత్యంలో ఎప్పుడు కూడా ఉండడు, అది వైష్ణవుడి యొక్క లక్షణం. అదేవిధంగా సరళత అనేది కూడా చాలా ముఖ్యమైన లక్షణం అనమాట. ఇదంతా కూడా ఎలా వస్తుంది, అతని యొక్క వైఖరిని బట్టి ఈ సరళత అనేది మనకు అర్థమవుతుంది. సరళత అంటే చాలా సరళంగా ఉంటాడు. ఎలాగా, మనం చెప్పేది ఒకటి, అతనికి ఎక్కువ అంటే ఒక విషయాన్ని మార్చి చెప్పడం, ఇంకొక విధంగా చెప్పడం, మన ముందర ఒకటి మాట్లాడడం, వెనక ఇంకొకటి మాట్లాడడం, ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా విశాల హృదయం కలిగి ఉంటాడు ఎవరు, వైష్ణవుడు. ఏ విషయాన్ని నిర్భయంగా దాన్ని అంగీకరిస్తాడనమాట, అతను తప్పు చేసినా కూడా. అంతేగాని బయట మనం ఏం చేస్తుంటాం, బయట ఉన్నప్పుడు మనం ఇక్కడ భక్తులకు రాకముందల, అంటే కృష్ణ చైతన్యంలోకి రాకముందల మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక తప్పు చేసామనుకోండి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తాం, అంతే కదా, ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చినాక మనం దాన్ని అలా చేయకూడదు అనమాట. దానివల్ల ఏం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, కప్పిపుచ్చుకుంటే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, మన యొక్క వైఖరి నుంచే వస్తుంది. కాబట్టి సరళమైన వైఖరి కలిగి ఉండాలి చెప్పాలంటే వైష్ణవుడు. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా, తనకు తెలిస్తే తెలిసినట్లుగానే చెప్పాలి. కానీ ఇంకా అలానే ఏదైనా వైష్ణవుడు యొక్క సరళత ఇంకా ఎలాగ మనకు వ్యక్తమవుతుందంటే, అతనికి తెలిసినా కానీ అతను నేను ఈ విషయంలో చాలా పండితుడిని అని ఎప్పుడు చెప్పుకోడు అనమాట. ఒకవేళ ఉదాహరణకి ఒక వ్యక్తి కీర్తన చేయడం వచ్చు, లేదా ప్రవచనం ఇవ్వడం వచ్చు, లేదా ఇంకేదైనా డ్రైవింగ్ చేయడం, అనేక రకాల సేవలు వంట చేయడం వచ్చు. కానీ అతను ఎప్పుడు కూడా నేను ఇందులో పండితుడిని నిష్ణాతుణ్ణి అని ఎప్పుడు చెప్పుకోడు. సరళంగా వచ్చు చేయగలను అంతే, ఏదో కృష్ణుడి కృప వలన చేస్తున్నాను, వైష్ణవుల యొక్క కృప వలన ప్రయత్నం చేస్తాను అని చెప్తారు, చేస్తారు. ఆ విధంగా సరళంగా ఉండాలి. కానీ ఎప్పుడు కూడా తన యొక్క వైఖరిలో ఏదో తనకు కొంత తెలిస్తే అందులో నేను పండితుడినను గొప్పలు చెప్పుకోవడం, బయట అలా చేస్తాము. మనకు తెలిసింది కొంచెమైతే చెప్పుకునేది ఇంకా ఎక్కువ అనమాట. కానీ వైష్ణవుడు ఎప్పుడు కూడా అలా చెప్పుకోడు. తన యొక్క వినయం, తన యొక్క సరళమైన వైఖరి వల్ల, అతనిలో సహజంగా వచ్చే వినయం వలన ఏం జరుగుతుంది, అతను ఎప్పుడు కూడాను నేను నాకు తెలిసింది చాలా తక్కువ, మన ఆచార్యులు చూడవచ్చు నేను అధముణ్ణి పతితుణ్ణి ఈ విధంగానే చెప్తారు. కానీ ఎప్పుడు నేను ఇందులో గొప్పవాడిని అని ఎప్పుడు చెప్పరు అనమాట. ఉదాహరణకి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చైతన్య మహాప్రభు గురించి చైతన్య చరితామృతం రాస్తారు. కానీ ఆయన గురించి ఆయన ఏమని చెప్పుకుంటారు, నేను ఈ ఏంటి మలంలో ఉండే పురుగు కంటే కూడా ఇంకా తక్కువ హీనమైన వాడిని అని చెప్పుకుంటారు. అది సరళత. అది ఎలాగొస్తుందంటే, ఎప్పుడైతే ఈ కపటం అనేది ఉండదో, సరళంగా ఉండటం అనేది ఉంటుందో, అప్పుడే నిజమైన వినయం అనేది మనకు వస్తుంది. మనం ఏం చేస్తాం, ఇవన్నీ వింటాం, విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం మళ్ళీ ఆచరణలో పెట్టాం అన్నమాట. అందువల్లనే మనం భక్తిలో మనం ఎప్పుడు కూడా ముందరికి వెళ్ళలేం. ఈ వైఖరి అనేది చాలా ముఖ్యం అన్నమాట. ముఖ్యంగా సరళమైన వైఖరి కలిగి ఉండాలి, విశాలమైన హృదయం కలిగి ఉండాలి. విశాలమైన హృదయం కలిగి ఉండడం అంటే దేన్నైనా కానీ మనం ఉన్నది ఉన్నట్లు అంగీకరించగలిగే స్థితిలో ఉండాలి. కానీ దానికి ఒక పెద్ద సమస్య ఉంటుంది అంగీకరించడానికి. ఏంటది, ఒక పెద్ద సమస్య ఏంటంటే పెద్ద అడ్డుగోడ, అహంకారం, మిథ్యాహంకారం అడ్డు వస్తుంది అనమాట. మనం అంగీకరించాలంటే, అరే నేను ఇప్పటిదాకా ఇవన్నీ చేశాను, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత సీనియర్నో, ఇంకొకటో పెద్దవాడినను, రకరకాలకి ఇవన్నీ మన అడ్డు వస్తాయి. ఏంటి కొత్తగా వచ్చే వ్యక్తి నాకు చెప్తున్నాడా అని అనుకుంటాం. కానీ నిజమైన వైష్ణవులు ఎలాంటి వాళ్ళు అంటే పరమహంసలు అనమాట. అంటే హంసలు లాంటి వాళ్ళు. ఏంటి, దేన్నైనా మంచి విషయాన్ని ఉంటే వెంటనే వాళ్ళు గ్రహిస్తారనమాట. హంసలు ఏం చేస్తుంటే పాల్లో ఉన్న నీళ్ళని కూడా వదిలేసి పాలు తీసుకోగలుగుతాయి. అదేవిధంగా ఎవరైనా ప్రభుపాదుల వరకు చెప్తారనమాట ప్రవచనంలో, ఏంటంటే మనకి బంగారం కానీ దొరికితే అది మలంలోంచైనా తీసుకోవచ్చు అని చెప్తారు. మలం నుంచి అయినా బంగారాన్ని గ్రహించవచ్చు. అదేవిధంగా ఒక వైష్ణవుడు ఎవరైనా సరే ఒక మంచి వాక్యం, అంటే మనల్ని ఉద్ధరించగలిగేది ఏదైనా చెప్పినప్పుడు దాన్ని తీసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆ విధంగా ఎప్పుడైతే తీసుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అతను చాలా సరళమైన వ్యక్తి అని. అలా కాకపోతే సరళమైన వ్యక్తి కాదని అర్థం. ఏదో సమస్య ఉంది, అంటే మంచి విషయం, మంచిది కాకపోతే ఎవరు తీసుకోరు అది వేరే విషయం. కానీ ఒక మంచి విషయం చెప్పినా కూడా తీసుకునే స్థితిలో లేరంటే సరళమైన వ్యక్తి కాదని అర్థం. ఏంటి, స్పష్టంగా అతనికి అర్థమైన తర్వాత కూడా ఏంటి అతను చేస్తున్న తప్పు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని తెలుసుకున్నా కూడా ఇంకా అలానే ఉన్నారంటే ఇంకా ఎన్నో ఇంకా అనర్థాలు మనసులో ఉన్నాయనే అర్థం. మన హృదయం దాని నుంచి బయటపడడానికి మార్గం వేరేదేం లేదు. కేవలం దాన్ని ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకుంటున్నామో, ఉపదేశం మనకు వస్తుందో, దాన్ని స్వీకరించడమే దాని నుంచి బయటపడడానికి మార్గం. లేదంటే ఇంక వేరే మార్గం లేదు. కొన్నిసార్లు కొంతమంది భక్తులు చెప్తుంటారు, అవును నాకు ఇవన్నీ అలవాట్లు ఉన్నాయి, ఏం చేయగలను నేను, ఇలానే ఉంటాను ఇలా అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ప్రయత్నం ఎప్పుడు కూడా చేయాలి. అదే సరళత అన్నమాట. ఆ వైఖరి మీద మన యొక్క భక్తిలో ముందలకెళ్ళడం, సరళత, అదేవిధంగా అనేకమైన లక్షణాలు ఉన్నాయి. నిజాయితీ, సరళత, నిజాయితీ, ఇంకా ఉన్నది ఉన్నట్లుగా నేరుగా మాట్లాడడం, ఎప్పుడు సత్యాన్ని అందరికీ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయడం, అంటే అదేవిధంగా ఇతరుల్ని మోసం చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా వైఖరిలోకి వస్తాయి అన్నమాట. ఈ వైఖరి అనేదే, దీని మీదే మన యొక్క భక్తిలో మన యొక్క భక్తి ఆధారపడి ఉంటుంది మొత్తం. అదనమాట, ఎప్పుడు కూడా మనం ఈ సరళమైన వైఖరిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎలా పెంపొందించుకోవడం? మనలో లేదు ఇప్పుడు, నిజం మనలో లేదు సరళమైన వైఖరి. మరి అటువంటిది ఎలాగ మనం అలవాటు చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఆ భక్తి, అదే భక్తి ఉంటే మనకి సరళమైన వైఖరి అప్పటికే ఉండేది. ఆ భక్తి ద్వారా, భక్తి ద్వారా నిజమే. ఆ భక్తి ఎలా వస్తుంది మనకి? శ్రద్ధ ద్వారా. శ్రద్ధ ద్వారా వస్తుంది. ఆ శ్రద్ధ ఎలా వస్తుంది? సాంగత్యం ద్వారా. అంటే మనలో ఇప్పుడు సరళమైన భావన లేదు, అంటే సరళమైన లక్షణం లేదు, సరళమైన వైఖరి లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? అటువంటి వ్యక్తులతో సాంగత్యం చేస్తే మనకు కూడా ఆ లక్షణాలన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇంకా గురు మహారాజ్ దీని గురించి చాలా పెద్ద ప్రవచనం చాలా ఎక్కువసేపు ఇచ్చారు ఈ ఒక్క దాని గురించే. ఎందుకని అంటే ఇది చాలా ముఖ్యమైనది, దీని గురించి ఎంత చర్చించినా కూడా ఇంకా తక్కువే అనమాట. ఎందుకని మొత్తం అన్ని విషయాలు ఇందులోకి వస్తాయి, అన్నింటినీ కూడా ఇందులో చర్చించవచ్చు. ఈ వైఖరి అనే దాంట్లో మన యొక్క వైఖరి ఎలా ఉండాలి అనే దాంట్లో, ఏదో ఊరికే అంటే అందరికీ చూపించుకోవడానికి ఎప్పుడు కూడా చేయకూడదు. అదేవిధంగా ఈ భక్తిలో కొంత ముందరకు వెళ్ళే కొద్దీ ఏంటంటే ఎవరి భక్తుడికి కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఎలాంటివి అంటే మాయా పరీక్షిస్తుంది. ఎలాంటిది? పూజ, లాభ, ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు, అతని గౌరవం, ఇవన్నీ కూడా ఇస్తుంది అనమాట మాయాదేవి. ఇచ్చి పరీక్షిస్తుంటుంది. ఎందుకని? ఇతని దీనికి పట్ల ఆకర్షితుడు అవుతాడా లేదా అని చూస్తుంది అనమాట. ఎప్పుడైతే వీటికి ఆకర్షితులు అయ్యామో అప్పుడు ఏం జరుగుతుంది? మన వైఖరిలో మార్పు వచ్చేస్తుంది. ఇంకా ఉదాహరణకి మనం అందరికంటే గొప్పవాళ్ళం, మనం బాగా ప్రవచనం చేస్తామను లేదా బాగా ప్రచారం చేస్తామను, ఇలాంటివి ఏదో వచ్చినాయి మనకి, బాగా వంట చేస్తామను, ఇంకేదో. ఎప్పుడైతే ఇది మన మనసులో పెట్టుకొని చూసి నేను అందరికంటే బాగా చేయగలను, మిగతా వాళ్ళందరూ పెద్ద బాగా చేయలేరు, నేనే బాగా చేస్తాను, అంటే నేనే గొప్పవాడిని, అంటే అహంకారం అనేది వచ్చేసింది. ఇంకా ఈ విధంగా ఈ దీన్ని మనసులో పెట్టుకొని మన యొక్క ప్రవర్తన అనేది బయటకు ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? అపరాధాలు చేసే అవకాశం ఉంది. అండ్ ఇతరులను తక్కువగా చూడడం, వాళ్ళు ఏం చేస్తారులే వాళ్ళంత అని అనుకోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి వైష్ణవుడి మన యొక్క వైఖరి, సాధకుడి యొక్క వైఖరి అనేది చాలా ముఖ్యమైనది భక్తిలో. అదే అన్నిటి కూడా మూలం. ఇంకా దాంతోపాటుగా నిజాయితీ, అంటే నిజాయితీ కూడా ఈ వైఖరి నుంచే వస్తుంది. నిజాయితీ అనేది చాలా ముఖ్యం. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం, అదేవిధంగా దాన్ని తను స్వయంగా తనకు నచ్చిన విధంగా మార్చకుండా ఉండడం. చాలామంది, అందుకే మన ఆచార్యులు ఎందుకని ఎప్పుడు కూడా బాధపడేది ఏంటంటే, వాళ్ళు ఒక విషయం ఎప్పుడు కూడా ఈ సంప్రదాయాన్ని ఎటువంటి పక్కదారి పట్టకుండా ఉండాలని వాళ్ళు ఎప్పుడూ అనుకుంటారు. ఎందుకు అలా పక్కదారులు పడుతుంది? ఎందుకంటే ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా దాన్ని, ఆ సంప్రదాయంలో ఉన్న సిద్ధాంతాన్ని వాళ్ళని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? ఇదే కారణం. ఇదే ఏంటి? పూజ, లాభ, ప్రతిష్ట, వాళ్ళ యొక్క స్వార్థం కోసం. అది ఏ విధంగా అయినా ఉండొచ్చు, ధనం లేదా స్త్రీలను లేదా పేరు ప్రఖ్యాతులను, దానికోసం దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వైఖరి నుంచే వస్తుంది. ఎందుకని? వాళ్ళ వైఖరి ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన అంటే, వాళ్ళ స్వార్థం కోసం ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని పక్కదారి మళ్ళిస్తున్నారు. లేదంటే అవసరమేం లేదు, ఉన్నది ఉన్నట్లుగా మనం ఆచరించవచ్చు, ప్రచారం చేయొచ్చు. కానీ ఎప్పుడైతే మన స్వార్థం కోసం ఉపయోగించుకుందాం అనుకుంటామో అప్పుడు పక్కదారి పడుతుంది. మరి ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది? మనం అంటే సక్రమైన మార్గంలో వెళ్తున్నామా లేదా, ఇవంతా కూడా మనకి ఎలా తెలుస్తాయి? అందుకనే మనం ఒక ప్రామాణికమైన ఆచార్యుడిని ఆశ్రయించి, అటువంటి ఆచార్యుడు శుద్ధ భక్తుడి యొక్క ఆధ్వర్యంలో మనం భక్తియుక్త సేవనే చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. వైష్ణవుడి యొక్క సరళత ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఏంటి, ఎప్పుడు కూడా తన యొక్క గురువు ఆధ్వర్యంలోనే తన యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటాడు. సరైన వైఖరి కలిగిన వ్యక్తి, ప్రామాణికమైన ఆచార్యుడు. అలా కాని వ్యక్తి ఏంటంటే గురువు గారినేమో పేరుకుంజుకుంటాడు, కానీ తను చేసేది మాత్రం తన ఇష్టం వచ్చినట్లు చేసేస్తుంటాడు అన్నమాట. అది సరళత కాదు. నిజమైన సరళత, నిజమైన వైరాగ్యం, నిజమైన భక్తి ఎప్పుడంటే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక గురువు చెప్పింది చెప్పినట్లుగా మనం చేయడానికి ప్రయత్నం, కనీసం చేయవసరం లేదు, ఆ విధంగా ప్రయత్నం చేసినా కానీ మనం భక్తిలో ముందరకెళ్ళొచ్చు. కృష్ణుడు మనల్ని అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు, కృష్ణుడు తన కృపిస్తాడు తప్పనిసరిగా. అందరూ కూడా దానిలో విజయం సాధించాలి అంటే చెప్పి తప్పకుండా చేసి తీరాలనేది ఏం లేదు, కానీ ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో కృష్ణుడు ఆనందిస్తాడు. నిజానికి మనం ఎవరం కూడా ఏది విజయం సాధించలేము, కేవలం మనం ప్రయత్నమే చేయగలం ఆ దిశగా. కానీ కృష్ణుడు ఆ ప్రయత్నాన్ని చూసి ఓకే ఈ జీవుడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని కృపిద్దామని అనుకుంటాడు. అప్పుడు మనం నిజంగా ఏదైతే మనం పొందుతున్నామో మంచి లక్షణాలు కానీ భక్తి కానీ కృష్ణ ప్రేమ కానీ అవన్నీ కృష్ణుడి యొక్క కృప వల్లనే వస్తుంది. అది కూడా ఒక ముఖ్య లక్షణం అన్నమాట సరళతలో. ఏంటి, ఆధ్యాత్మిక గురువుని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని గురువు గారు చెప్పిందే ఎప్పుడు మనం ఆచరించడానికి ప్రయత్నం చేయడం. ఎందుకంటే నేను చూస్తున్నాను కొంతమంది గురువు గారు ఉంటారు కానీ పేరుకే అనమాట, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తుంటారు, అనేకమైన సమస్యలు ఎదుర్కొంటుంటారు. వాళ్ళు ఇంకేమనుకుంటారంటే నాకు ఎందుకు ఇలా సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటారు. దానికి ఒకటే కారణం ఏంటి, మనం గురువు గారు చెప్పినట్టు చేయకుండా మన ఇష్టం వచ్చినట్లు మన మనసు చెప్పినట్లు మనం చేస్తున్నాం కాబట్టి సమస్యలు వస్తున్నాయి. అటువంటి శుద్ధ భక్తుడిని మనం ఆచరించడం లేదు. మనం మనసులో ఉన్న ఏదో కోరికల మీద ఇంకేదో దాని ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి సమస్యలు అనేవి వస్తున్నాయి. భక్తిలో ముందరకెళ్ళడం అనేక సమస్యలు చిక్కుకుంటాం. అలా కాకుండా సరళంగా ఉండడం అంటే ఆధ్యాత్మిక గురువు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయడం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై.